여기서 벗어나 서덜라라 이름에 우리 주여들로 인도고 바사시 사마훈 అప్పుడు నువ్వు ఆరాధిస్తున్నగా మరి అందులో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం నా సాక్ష్యం పెంచుకోవడానికి ఇచ్చిన భాగ్యంపై దేవుని కొనాజలిస్తున్నాను. సోదరులారా, నా పేరు విజయమోహన్, అలకోట్ల విజయమోహన్. దేవుడు నన్ను డాక్టర్ చేశాడు కాబట్టి డాక్టర్ విజయమోహన్. నాది ఇప్పుడు సూర్యపేట జిల్లా డివైన్ టచ్ హాస్పిటల్ పేరుతోని ఇక్కడ 1995 నుండి వైద్య సేవ రెజిస్టూ ప్రభు పరిచయంలో ప్రభు కృపలో వాడబడుతున్నాను. దాన్ని బట్టి దీని వందనాలు. మరి నేను ఎంబీ జనరల్ మెడిసిన్ ఉస్మానియా హాస్పిటల్ చేశాను. నా భార్య డాక్టర్ సంధ్యా మోహన్, ఆవిడ టెక్నాలజిస్ట్. మరి నాకు ఒక కూతురు ఉంది, తను ఎంటెక్ ఐఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. మరి నా కుమారుడు అభిషేక్ ఆశ్రయ్, తనేమో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఉస్మానియా హాస్పిటల్లో చదువుతున్నారు. సోదరులారా, మరి ఈ విధంగా మీ సన్ని మీ ముందుకు వచ్చి ప్రభు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని, నా జీవితంలో కలిగించిన కృపను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నిజానికి మాది వరంగల్ జిల్లా ఊర్సు గ్రామంలో ఒక చిన్న అంటే ఆర్థికంగా మరి లోటుపాటుతో ఉన్న కుటుంబంలో నేను జన్మించాను. అది పెద్ద కుటుంబం, మా పేరెంట్స్తో కలిపి మొత్తం 10 మందిని. అలా ఉంటున్న పరిస్థితుల ఆర్థికంగా ఎంతో కుంగిపోతున్న పరిస్థితిలో అది గమనించుకుంటూ నేను మున్సిపాలిటీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను 10 వరకు. ఆ టైం లోపల మరి చాలా ఆసక్తి కలిగి చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి నేను చదువుతున్నాను. అప్పుడు మా ఇంటి లోపల మరి ఈ విగ్రహారాధన, మరి ఆ బోనాలు ఇవన్నీ చేస్తూ గడిపే మా కుటుంబం, ఎప్పటి నుంచి ఉన్న మాకున్న ఇలవేట్లు అవన్నీ తినేయో అవన్నీ ప్రతిరోజు ప్రతి మంగళవారము శుక్రవారం కలిపి మా అమ్మ పూజలు చేస్తూ మరి అక్కడ నైవేద్యాలు ఇస్తూ చేస్తుండేది. అందులో మేము పాల్గొనే వాళ్ళం. అలాంటి కుటుంబంలో మరి నిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ముఖ్యంగా నేను మంచి స్టూడెంట్ గా ఉన్నాను, మంచి మార్క్స్ వచ్చేది నాకు. ఆ టైంలో మరి నా హెడ్ మాస్టర్ గారు ఒకసారి పిలిచి, విజయమోహన్ నువ్వు తప్పకుండా డాక్టర్ అవ్వాలి, మంచి మార్క్స్ వస్తున్నాయి, నువ్వు పెద్దోడు అవుతావరా అని చెప్పినప్పుడు అది నన్ను బలంగా నాటుకుంది. నాటుకుని దానికోసమని ఇంకా బలంగా చదవడం, ఇంకా చాలా కష్టపడి చదువుతాం చేస్తా వచ్చాయన్నమాట. సో ఆ టైంలో నాకున్న చిన్న ఆశ ఏంటంటే నేను డాక్టర్ కావాలి, నేను పెద్ద కావాలి, తప్పకుండా మరి నాలాంటి బీదాలకు సహాయం చేయాలి అని ఆశ కలిగి నేను ఆ ముందుకు వెళ్తా ఉన్నాను. స్కూల్లో మరి నాకంటే ఎక్కువ ఎవరికి మార్క్ రాకుండా నేను మాత్రమే బాగా చదివి ఆ మార్క్స్ సంపాదించానమాట. అలాగా డాక్టర్ కావాలని చెప్పేసి ఆశపడి చదువుతా ఉన్న పరిస్థితుల పల టెన్త్లో ప్రభు సహాయం ఇచ్చాడు. అట్లాగే మరి కాలేజీకి వచ్చిన తర్వాత చూస్తే ఆ కాలేజ్ లోపల ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఆయన కూడాను ప్రభు నాకు సహాయం వచ్చాడన్నమాట. అయితే మా అప్పుడు అంటే అది 1980 ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మరి డాక్టర్ కావాలన్న ఆశ ఎక్కువ ఉంది కాబట్టి నిద్ర రావద్దు అని చెప్పేసి నిద్ర రాకుండా మా తల్లి వేసుకుంటూ చదివాడనమాట. సో ఎందుకంటే పడుకుంటే కనుక మళ్ళీ చదవలేను, చదవలేకపోతే కనుక ఫెయిల్ అయిపోతాను, ఫెయిల్ అయిపోతే డాక్టర్ గారేను. సో ఇంతగా ఆశపడి చదువుతున్న పరిస్థితిలో ఆ నిద్ర రాకుండా వాడిన మాత్రలతో నాకు ఒళ్ళంతా రియాక్షన్ వచ్చేసింది. అప్పుడు చాలా దురదలు, చాలా దద్దుర్లాగా వచ్చేసి భయంకర పరిస్థితిలో ఉన్నాను. అయితే సోదరుల గమనించండి, మా ఇంట్లో అంతకుముందే అంటే మేబీ 70-75 మధ్య లోపల మా ఊరికి గాసులు వచ్చింది. కానీ మా ఇంట్లో ఉన్న విగ్రహాలను మాత్రం మాకు ఎక్కువగా పట్టేసి దాని మధ్య ధ్యాస చూపించేలా కాదు. కానీ మా రెండో అన్న ప్రభు నమ్ముకున్నాడు, అప్పటి ప్రభు యొక్క విశ్వాసంలో పెరుగుతూ వాక్యం చదువుతూ బతికేవాడనమాట. సో నాకు ఎప్పుడైతే ఎలర్జీ వచ్చి చాలా భయంకర పరిస్థితిలో ఉన్నానో ఆ టైంలో నేను చదవలేకపోయినాను ఎగ్జామ్ ముందే మళ్ళీ. కానీ అంతకుముందు మా అన్నయ్య నాకు విశ్వాస సంబంధమైన పుస్తకాలు లేదా బైబిల్ ఇచ్చి చదువుంటే ఏమో చదివాను కాదు. ఎందుకోసం అంటే మరి తనకి ఉద్యోగం లేదు, తనకి అందరికీ వచ్చినట్టుగా ఆయనకు ఉద్యోగం లేకుండా కాబట్టి నువ్వు ప్రభు నమ్ముకుని నీకేమొచ్చింది, మనం చదువుకోవాలా, బాధపడాలా, మనం కష్టపడాలా, మన పైకి రావాలి తప్ప ఇదంతా వద్దనే అని నేను అయితే విడతాయం చేసేవాడు అనమాట. సో ఎలర్జీ వచ్చేసి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, చాలా భయంకరమైన దురదలు వస్తున్నప్పుడు అది భరించలేక ఎంతో చదివినప్పటికీ ఎగ్జామ్స్ లోపల మాత్రం చాలా మంచి రాసేవాడిని కాదు. మరీ ఘోరంగా ఒకరోజు ఫిజిక్స్ పేపర్ అది ఇంటర్మీడియట్ లోపల రాస్తా ఉన్నప్పుడు చాలా భయంకరమైన దురద మరి దగ్గులు వచ్చి మరి నేను చదవలేక రాత్రింత అలాగే మేల్కొని పొద్దున్న ఎగ్జామ్స్కి వెళ్ళాను. అది ఫిజిక్స్ పేపర్ ఆ రోజు వెళ్ళిన తర్వాత ఏ గుర్తు రావట్లే, చాలా బాధగా ఉంది, అంత మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో మరి క్వశ్చన్ పేపర్ తీసుకొని రాస్తున్నప్పుడు ఏం గుర్తు రావట్లేదు. ఆ ఆన్సర్ పేపర్లో నాకు ఇంకా గుర్తుంది, ఒక్క పేపర్ మాత్రం రాశాను, అంటే ముందు వైపు వెనుక వైపు మాత్రం రాసేసాను, ఇంకా ఏం గుర్తు రావట్లేదు. ఇంకా దద్దులు ఎక్కువ కాబట్టి అలా ఇచ్చేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య గమనించి ఏంటంటే చెప్పాడనమాట, నేను ఏం రాయలేదు, ఇంకా మరి నేను ఫెయిల్ అయిపోతాను, ఇంకా నేను చిన్నప్పటి నుంచి కట్టుకున్న నా ఆశలన్నీ కూడాను కూలిపోయినా, ఇంకా నా బతికిట్లో చెప్పేసి ఏడ్చుకు వచ్చానమాట. ఆ టైంలో మళ్ళీ అన్నయ్య బైబిల్ తీసుకొచ్చేసి ఈ చదువు దేవుని సహాయం ఇస్తారు తప్పకుండా, ఇలాంటప్పుడు మరి ప్రభు సహాయకుడు ఉంటాడు అని చెప్పి ఇచ్చినప్పుడు ఇంకా అప్పుడు తక్కువ ప్రశ్న లోపల అది చదువుతూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు, నిజానికి దాని తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, ఆ తర్వాత అసలు రాయదు అనుకున్నాను. కానీ ఆ రోజు చదువుతున్నప్పుడు బైబిల్ లోపల మరి సామెతల గ్రంథము 16:3 ఈ యొక్క వచనం ద్వారా దేవుడిని పట్టుకున్నాడు. అందులో ఏముందంటే సామెతలు 16:3, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును అనే వాక్యము నన్ను పట్టుకుంది. సో ఇప్పుడు నేను చదువుతా వచ్చాను, కష్టపడుతూ వచ్చాను, మరి చాలా ప్రయత్నపడ్డాను, కానీ ఏం జరిగింది, నేను నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. మరి ఇక్కడప్పుడు నా పని యొక్క భారం ఏంటంటే నేను డాక్టర్ వారు నా ఉద్దేశము ఎలా నెరవేర్చబడుతుంది అని వేదన పడుతున్న సమయం లోపల దేవుడు నా యొక్క వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. మరి నా పని భారం అయితే డాక్టర్ ఇవ్వాలి కదా, అవ్వా నిశ్చితం అయితే నన్ను డాక్టర్ చేయవా, మరి ఈ వాక్య ప్రకారంగా నీ వాక్యం జీవమని చెప్పి మా అన్నయ్య చెప్పాడు, మరి అవ్వా నా జీవితంలో కాలు జరిగించు అని నేను ఆ రోజు మొదటిసారి ట్రా చేశాను. అంతకుముందు నా సెల్ఫ్ గా మాత్రమే చదువుకోవాలా, మంచి పాస్ కావాలా, పైకి వెళ్ళిపోవాలా, ఇదే తప్ప ఇంకోటి లేదు అని అనుకునేవాడిని. అయితే నా యొక్క పరిస్థితి లోపల ఇంకా దిక్కు అవ్వాక్యం అని చెప్పేసి ఆ రోజు ఆ వాక్యం బట్టి నేను విశ్వసించి మళ్ళీ ఎగ్జామ్స్ నెక్స్ట్ డే ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి రాశాను దేవుడిలో, మరి అది బాగా రాశాను. ఆ తర్వాత చూస్తే అంత మరి ఎగ్జామ్ రాస్తే కానీ మరి ఒక ఫిజిక్స్ లో ఒకే పేపర్ రాశాను, అంటే 2 పేజీలు రాశాను, ఇంకా ఎలా పాస్ అవుతాను నేను అనుకున్నప్పుడు మరి ఒక వాక్యం మాత్రం మనల్ని బలపరుస్తూ వచ్చేది, నీ పనుల భారం యూహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశం సఫలమవుతుంది వాక్యం లేదా, ప్రభువాన్ని కరిగించవా, ప్రభువాన్ని సహాయం చేస్తావు కదా అని చెప్పేసి అప్పుడు ఏం అవగాహన లేదు. ఆ ఒకే వాక్యం మాత్రం పట్టుకొని నేను చాలా పోరాడుతూ ఎగ్జామ్ తర్వాత కూడాను ఒంటరి కూర్చొని మరి చాలా గంటలు దేవుడు మొరుపెట్టేవాడిని ప్రభువాన్ని సహాయం చేసి అని చెప్పేసి సోదరులా గమనించండి. అది రిజల్ట్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత నేను మా ఊరికి పేపర్ రాదు, మళ్ళీ మా ఊరు సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ చూసరికి నేనేమో మా అన్నయ్య సహాయంతో వెళ్ళాను. చూస్తుంటే ఎట్లాగూ మామూలు పాస్ అవుతాను, మహా అంటే ప్రభు సహాయిస్తే మామూలు పాస్ అవుతానేమో. సో కాబట్టి 3rd క్లాస్లో అప్పుడు పేపర్లు కదా, అయితే ఏమో నెట్ కావచ్చు కానీ అప్పుడు పేపర్లు కాబట్టి అప్పుడు ఆ పేపర్లో 3rd క్లాస్ ఇస్తే అందులో నా నంబర్ లేదు, ఏడ్స్ కూర్చొని ఇంకా అన్నయ్యేమో భయపడతా దేవుడితో మాట్లాడినావు కదా, దేవు వాక్యం కొన్ని కదా భయపడి చెప్పేసి మళ్ళీ 2nd క్లాస్ చూశాడు, అందరికీ నంబర్ లేదు నాది, ఇంకా ఏడ్చి వచ్చేసాను. తను మళ్ళీ వెతుకుంటూ ఫస్ట్ క్లాస్ దానికి అందరూ నా నంబర్ ఉంది. నాకు ఆశ్చర్యము మరి ఒకలాంటి సంతోషము ఒకలాంటి గంతులో ఎంత ఆనందం వచ్చేసి సంతోషపడుతుంది, నేను ఆలోచించాను నిజంగా నా పని భారాన్ని యెహోవా మీద ఉంచినప్పుడు ఎలాగ తను మరి నా ఉద్దేశం సఫలం చేయబోతున్నాడో అని చెప్పేసి నేను సంతోషపడి నిజంగా దేవుణ్ణి చెల్లించాను. అయితే మైండ్లో మాత్రం ఏవో పేపర్ తప్పడిందేమో, ఇది తప్పైందేమో, ఇలా స్ట్రెస్ ట్రెండింగ్ తప్పేమో అని చెప్పేసి ఆ మైండ్ లో మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ టైం లోపల అది మా దీని ఉంటుండేది. ఆ తర్వాత మళ్ళీ దేశాయిపేట వరంగల్ లో నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఆ యొక్క మేమో వచ్చింది, ఒక 15 డేస్ కేమ్ వచ్చింది. చూసరికి మరి దేని వందనాలు, నేను ఏ ఫిజిక్స్ పేపర్లు అయితే ఫెయిల్ అయిపోతా అనుకున్నాను, ఏ ఫిజిక్స్ పేపర్లు అయితే 2 పేజీలే అంటే ఒక కమ్మ ఒక పేజీ ఒక పేపర్ రాశాను, అందులో నాకు 80% మార్క్స్ వచ్చేసాయి. నిజంగా ఇప్పటికీ అది నాకు అంతుపట్టదు, ఎలా వచ్చింది ఇది, ఇక్కడంటే పేపర్ పెళ్లి మస్ట్ అనుకున్నాను. అదేమైంది ఇప్పుడు, అప్పుడైతే ఇప్పుడున్నట్టుగా మెట్టు కాదు కదా, అప్పుడైతే ఫిజికల్ గా వాళ్ళు మరి కరెక్ట్ చేసే వాళ్ళే చూసి నిజంగా ఏడ్చి నేను అన్నాడు గెలిచాయనమాట. వెళ్ళారా ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ MBBS ఆశ ఉంది కాబట్టి చేయాలంటే మళ్ళీ ఆర్థికంగా పరిస్థితి బాగాలి పరిస్థితిలో, అప్పుడు మా కుటుంబం పెద్దది కనుక మరి నాన్నగారి జీతం ఆజన్ జాహీ మిల్ లోపల చిన్న జీతంతో ఇంకా కోచింగ్ బోర్డు కోసం ఏర్పడింది కాదు. అప్పుడు అంటే 1980 లోపల గుంటూరులో రవి టిటిల్స్ అనే కాలేజ్ తప్ప కోచింగ్ కోసం అని ఇంకెక్కడ కాలేజ్ లేవు. అక్కడ మరి 5,000 ఆ కోచింగ్ క్లాస్ మాకు కానీ అంత డబ్బు లేక నేను వెళ్ళలేదు. కానీ మరి ప్రభు దగ్గర బొరుపెట్టి వచ్చావు తవ్వ, మన ఉద్దేశం సఫలం చేస్తావు కదా నువ్వు, నువ్వు దాన్ని పాస్ చేసావు కదా తవ్వ, నా సహాయం చేసి అని అన్నప్పుడు దేవుడు కృప కలిగి మరి మా ఊళ్ళో ఒక ఆయన ఇక్కడికి ట్యూషన్ పోయి వచ్చాడు. ఆయన బుక్స్ తీసుకొచ్చినప్పుడు నైట్ లో ఆయన చదువుకున్న పుస్తకాలు పొద్దున నేను చదవని మరి మీతట్లుగా సహాయం తీసుకుంటూ ఆయన వాడిన పుస్తకాలు చదువుతూ నేను ప్రార్థించేవాడిని, ఈ వాక్యం వ్యక్తి పత్రి ప్రార్థించేవాడిని. సో ఇలా గమనించండి మరి దేవుని కృప వచ్చేసి నాకు 1980 లోపల MBBS సీటు KMC ఫ్యాకల్టీ మెడికల్ కాలేజ్ వరంగల్లో దేవుడు నాకు కృపించి సీట్ ఇచ్చాడు. ఇంకా నా యొక్క సంతోషానికి అవధి లేవు. దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తూ మరి మా సంఘంలో మరి మా స్నేహితుల మధ్యలో ఈ సాక్షి పంచుకుంటూ ఉండేవాళ్ళమాట. సో ఆ టైంలో కోర్స్ స్టార్ట్ అయిపోయింది, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఆత్మీయ పరిస్థితుల పట్ల మరి బలహీనత వచ్చేస్తా ఉంది. అంటే ఫ్లక్ షూటింగ్ విశ్వాసం కొన్నిసార్లు మంచిగా ఉండేవాడిని, కొన్నిసార్లు డల్గా ఉండేవాడిని. ఈ టైంలో మరి నా స్నేహితుడు నా యొక్క జూనియర్ యాక్చువల్లీ అయిన రాజిరెడ్డి గారు అని చెప్పేసి జనగం నుంచి ఆయన వచ్చాడు. సో ఆయన మరి వాళ్ళ రూమ్లో ఒకసారి ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళి ఆ ప్రార్థన నేను గడిపాను. ఇద్దరు కలిసి మరి కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్టల్ నుంచి బయట క్యాంటీన్ ఉంది, అక్కడికి టీ కోసం వెళ్తున్నప్పుడు ఆయనతో నేను మాట్లాడాను అనమాట. సహోదరుడా మరి మరి నా లోపల ఇంకా అసలు అసంతృప్తిగా ఉంది, దేవుడు నన్ను నాకు సహాయం చేశాడు, నేను ఈ స్థాయికి వచ్చాను, మరి ఈ సీట్ దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నా హృదయం లోపల మరి సంతోషం లేదు, కొన్నిసార్లు మంచిగా ఉంటున్నాను, కొన్నిసార్లు మళ్ళీ పడిపోతున్నాను, ఏంటి కారణం అది అన్నప్పుడు సహోదరుడు ఆ రాజిరెడ్డి గారు నన్ను క్వశ్చన్ అడిగాడు, అయ్యా నన్ను ప్రభువును అంకరించావా అని అడిగాడు. అదేంటి, నేను మంచి పాటలు పాడతాను కదా, మరి కొంతమంది సాక్షి చెప్పాను, అనేక మందికి నేను మరి విశ్వాసం నడిపిస్తున్నాను కదా, మరి నాకు అట్లా అడితే ఏంటి అన్నాడు. అలా కాదు, మరి ఆ ప్రకటన గ్రంథము మరి 20 ప్రకారంగా మరి ఆయన తలుపు వద్ద తడుతున్నాడు, ఆయన మాట విని ఎవరైతే తలపిస్తారో ఆయనతో ఆయన లోపలికి వచ్చి ఆయనతో భోజనం చేస్తారని వాక్యం ఉంది. మరి ఇదే నువ్వు ప్రభువును అంకరించావా, ప్రభువును ఆహ్వానించావా అడిగాడు. అది నన్ను చాలా బలంగా నాటుకుంది. అవును కదా, మరి నేను ప్రభువును అంకరించలేదు, మరి సహాయం పొందుతూ వచ్చాను, కానీ ఎప్పుడు ప్రభువును నా హృదయంలోకి ఆహ్వానించలేదు. ప్రభువు మరి నాకు ఒక మంచి స్నేహితుడుగా మరి ఒక మేబీ ఒక అంకుల్గా మాత్రమే ఉండి సహాయం చేసినట్టుగా చాక్లెట్లో తీసుకొని వచ్చిపోయినట్టుగా ఇచ్చారు తప్ప మరి దేవుడు నా హృదయంలో లేడు కదా అని చెప్పేసి పోతా పోతా ఉన్నప్పుడు అక్కడ ఖాళీలో ఉన్న ఆ గాడోలోని మోకాళ్ళుని నేను ఆ సహోదరుడు మరి ఒప్పంద ప్రార్థన ప్రయించాను. నిజం చూడలారా, ఆ రోజు నేను ఒప్పంద ప్రార్థన నా పాపాలు ఒప్పుకుంటూ ప్రభు దగ్గర, ప్రభా నా పాపాలు క్షమించు, అవుందేవా నాకు సహాయం చేసావు, నీ వాక్యం సత్యం నా కోసం వచ్చావు అని చెప్పేసి ప్రభా నా హృదయం రా అని చెప్పేసి నేను ఫస్ట్ బాధించాను. ఆ రోజు ఇంకా నాకు ఉంటుంది 1984 ఫిబ్రవరి 4 సాయంత్రం దాదాపు 7:30 నేను కాలేజీలో హాస్టల్ బయటకెళ్తున్న సమయం అది. ఆ టైంలో అక్కడే గాడలు కూర్చొని ఆ రోడ్డు పక్కనే మోకాళ్ళుని నేను భ్రమణం తెరించాను. ఆ తర్వాత సోదరారా, మరి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సంతోషం చెప్పలేదు. అప్పటికి వరకు మరి విశ్వాసం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ప్రభువును నా హృదయంలోకి స్వీకరించానో, ఎప్పుడు నా సొంత రక్షణ అంగీకరించానో, అప్పుడు నా జీవితంలో నా హృదయంలో వచ్చే సంతోషం ఇంత అంత కాదు. తేలికైన హృదయము, ప్రభు నాతో ఉన్న గొప్ప నిశ్చయత, అలాగా నాలో ఒక ధైర్యాన్ని పుట్టించు, ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త మనసుని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక కొత్త దృష్టితో, కొత్త మనసుతో నేను దర్శనం నేర్చుకున్నాను. ఇలాగా నడుస్తూ ఉన్న పరిస్థితి లోపల మరి ఇంకా దేవుడు నన్ను మా ఊళ్ళో మరి మా స్నేహితుల మధ్య మరి మంచి సాక్షిగా వాడుకున్నాడు. సోదరులు గమనించండి, ఈ తర్వాత మళ్ళీ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి. మరి ఎంట్రెన్స్ అయిపోయిన తర్వాత పీజీ రాయాలని ఇష్టం ఉంది. నాకు ఏమో ఎంఎస్ కావాలనిపించి స్టడీలు కావాలనిపించింది, రాష్ట్రం ఉంటే రావచ్చింది కాదు. ఆ టైంలో మరి 4 ఇయర్స్ దాకా నాకు సీట్ రాకుండా పరిస్థితిలో ఖాళీ ఉండకుండా హైదరాబాద్లోని గిరిమట్లలో ఆ షాపు ఉన్న లోపల నేను క్లినిక్ కలిగి అది చదువుకుంటూ పీజీ చేద్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే డబ్బులు లెక్కబడి మొదలుపెట్టానో ఈ ప్రాక్టీస్ చేయడం లోపల బిజీ అయిపోతున్నానో, ఆ టైంలో దేవునితో సంబంధం మళ్ళీ తగ్గిపోయింది. ఆ తర్వాత దేవునికి దూరమైన పరిస్థితి నేను చూశాను. ఆ తర్వాత చూడాలి 4 ఇయర్స్ దాకా పీజీ సీట్ రాలేదు. తర్వాత ప్రాక్టీస్ చేసి వచ్చాను, దేవునితో సంబంధం సరి లేని పరిస్థితిలో ఉన్నాను. ఆ టైంలో మరి దేవుడు కృపించి మళ్ళీ ఆయన ద్వారా సరియబడి సరిద్దబడి క్షమించబడి తర్వాత 1992లో మరి ఉస్మాని హాస్పిటల్లో దేవుడు నాకు మరి నాకు సర్జన్ కావాలనుకున్నప్పటికీ దేవుడు కృపగలిగి నాకు ఎండి జన్మ మెడిసిన్ సీట్ ఇచ్చాడు. సో 92 నుంచి 95 వరకు నేను పీజీ ఉస్మాని హాస్పిటల్ చేశాను అనమాట. సోదరులారా, ఒక మాటగా గమనించాలి, మరి తెలుసు కదా పీజీ అంటే అంతా మా యొక్క లైఫ్ అంతాను ప్రొఫెసర్ యొక్క వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు పాస్ చేయాలన్నా ఫెయిల్ చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మరి నాకు మా ప్రొఫెసర్తో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆయనైతే చెప్పేసాడు ఏంటంటే తప్పకుండా విజయమోహన్ ఫెయిల్ చేస్తాడని చెప్పేసి ఓపెన్ చెప్పేసాడ. సో అది గమనించి నేను బాధపడుతూ మరి దుఃఖపడుతూ ప్రభుత్వ వరకరితో వచ్చాను. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో వెళ్తున్నప్పటికీ మరి ఆయన చేతితో పాస్ అని చేయలేదు. కనుక ప్రభువాన్ని కనికరించు అని ఆలోచించి వచ్చాను, భయపడుతూ వచ్చాను. ఎందుకంటే ఆ టైంలో అప్పటికి టైం గ్యాప్ అయిపోయింది, ఇంకా అప్పుడు వివాహం కాలేదు. సో ఆ టైంలో మరి ఇంకా ఫీల్ అయిపోయి కూర్చుంటూ ఉంటే, ఎందుకంటే నా సీనియర్స్ కొంతమంది ఆయన చేతిలో ఉండి ఇంకా పాస్ కాకుండా పరిస్థితులు ఉందని గమనించాను. దేవుని గారు మొరపెట్టాను అందుకోసమే, దేవా నువ్వు కనిపించు, సరే నా పనుల భారం అండి, నువ్వు మోసాన్నావు కదా, నా సఫలం చేస్తాను కదా నా ఉద్దేశాలన్నీ అని దేవుని దగ్గర నేను మొరపెట్టినప్పుడు దేవుడు మరి యెషయా గ్రంథము 51 మరి నా ప్రొఫెసర్ విషయంలో నేను బాధపడుతున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు నిజంగా కన్నీళ్ళు గారు వచ్చినప్పుడు దేవుడు మనిషి రీతిగా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచాడు. అది తీరా ఎగ్జామ్ ముందే అప్పుడు నిజంగా ఎంతో సంతోషపడ్డాను. ఇక్కడ యెషయా గ్రంథము 51:12 నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 51:12 నేను నేనే నిన్ను ఓదార్చువాడను, తడిపో నరునికి రుణమాతులకు నరునికి ఎందుకు భయపడుదువు? బాధ పెట్టువాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధము బట్టి నిత్యము భయపడుచు, ఆకాశమును వ్యాపింపజేసి భూమి పునాది వేసిన యెహోవాను నీ సృష్టికర్తను అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధం ఏమాయను అని ఒక మనిషితో దేవుడు మాట్లాడేట్టుగా వ్యక్తిగతంగా నాతో దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చేసి ఎంతో బలపరిచారు. అవును కదా, నా దేవుడు మరి అసాధ్యం నుంచి సాధ్యం చేసిన పరిస్థితి చూసిన తర్వాత మరి దేవుడు నాకు రక్షించిన తర్వాత మరి ఇంత గొప్ప దేవుడు నాకుండగా ఎందుకు భయపడాలి, ఇది మన నరుడే కదా అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా బాధపెట్టు వాడు నాశనం చేయడం సిద్ధపడేటప్పుడు వాడి క్రోధాన్ని బట్టి విత్తిని భయపడతావు అని మరి బుధం తట్టి మాట్లాడినట్టుగా దేవుని యొక్క తండ్రి నేను గమనించాను. దాని తర్వాత మరి ఇంకా ఎగ్జామ్స్ కొద్ది రోజులు ఉన్నాయి, పీజీ ఎగ్జామ్స్ ఎండి కాబట్టి ఇంకా చాలా టఫ్ ఉంటుంది. సో మరి దాని తర్వాత ఎగ్జామ్లో నన్ను ఎట్లాగా చేస్తాను కాబట్టి వచ్చి ఆ ఎగ్జామ్లో నన్ను చాలా చింతపరచు చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ నాతో ఆయనతో ఉన్న ఎక్స్టర్నల్స్ ఉంటారు కదా, ఇద్దరు మాకు ఏమప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు ఇంటర్నల్ ఉంటారు, ఇద్దరు ఎక్స్టర్నల్స్ ఉంటారు. కానీ ఎక్స్టర్నల్ మా డాక్టర్ ప్రొఫెసర్ చెప్తున్నారు, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేసుకుంటూ నన్ను ఆ ఎగ్జామ్ లోపల నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఆ పాస్ చేసేప్పుడు ఏంటంటే ఆ రోజే అయిపోతాయి అన్నమాట. సో పాస్ చేసేప్పుడు ఈ ప్రొఫెసర్ ఎత్తున్నారు, మా ప్రొఫెసర్ ఎత్తున్నారు ఉస్మానీ హాస్పిటల్లో, ఆయన మాత్రం ఇది చేశారు నా నెగిటివ్ పాయింట్స్ అన్ని ఫీల్ చేసి చేంజెస్ అయితే చాలా ప్రయత్నించాడు, కానీ మరి ఏమైంది రిసల్ట్స్ ఒక ఆయన చెన్నైని తెచ్చాడు, ఆయన మాత్రం పట్టుబట్టి కూర్చొని ఈయన తప్పకుండా పాస్ కావాలి, ఈయన ఇది చేసిన ఇప్పుడు నా పాలసీ పాయింట్స్ అని చూసించాడ. అప్పటికి ఆయన చాలా అక్కడ కొంచెం వాళ్ళు జరిగిందట, ఎందుకంటే అక్కడ ఉన్న మా అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు మళ్ళీ నా గురించి, బయట నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ ఎంతో ఎంతగా వాదించాడు అని చెప్పారు నాకు. అది తర్వాత చివరిలో ఈయన పాస్ కావాల్సింది చెప్పేసి పాస్ చేసేసి నన్ను సంతృప్తి పెట్టేశాట. సో తను మరి వీళ్ళు మంచి వాళ్ళు తప్ప పాస్ కాగలిపోయినారు వాళ్ళు చేయలేకపోయారు. ఇలా గమనించండి, ఈ టైంలో ప్రభు నాకు చీర గొప్పది ఏంటంటే మరి నా నిమిత్తము ఇంకొని అప్పగించాడు అనే మాట అని గమనించి దేవుడు గారు నాకు తెలిసాను. సో మరి ఆ టైంలో దేవుడు నన్ను పాస్ చేశాడు, దాని తర్వాత నాకు వచ్చిన సంతోషం ఇంకా అంత కాదు ఇంకా. సో వాక్యాన్ని దేవుడు మళ్ళీ ఒకసారి నన్ను నిజమైన దేవుడిగా మరొకసారి గుర్తించడానికి ప్రభు నాకు యొక్క పరిశీలించి నన్ను పాస్ చేశాడు. చదవలరా ఆ తర్వాత ఎంబీఎస్ అయిపోయిన తర్వాత ప్రభావితం ఏం చేయాలి, ఎందుకంటే అప్పటికే నేను సూర్యపేట హైదరాబాద్ లోపల యూనివర్సిటీలో క్లినిక్ కలిగి ఉన్నాను, అక్కడే ఉందామా లేదు అంటే మా సొంత ఊరు వరంగల్లు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫ్లైట్ చూడుకుందామా. తర్వాత ఇంకొక అక్క ఉంది జర్మనీలో, ఆవిడ ఫోన్ చేసి తమ్ముడు ఇది విజయ్కి వచ్చేసి ఇక్కడ ఇంకా నువ్వు మళ్ళీ సూపర్ స్పెషల్ చేసిన తర్వాత నేను నువ్వు కలిసేసి నువ్వు హాస్టల్ వెళ్దాం హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్టల్ కూడా చెప్పిందంట. అప్పట్లో హైదరాబాద్ లో సీనియర్ హాస్టల్ తప్ప ఇంకా పెద్ద హైదరాబాద్ హాస్టల్ చేయండి ఈ మధ్య చేయగలను వాళ్ళు. సో మంచి అనిపించింది, కానీ నేను ప్రార్థన వచ్చాను బాబా మరి ఈ మూడు విషయాలు చెప్పి బాబా ఏం చేయమంటావు అని దేవుని మొరపడుతూ ఉన్నప్పుడు ఆ టైం లోపల దేవుడు నాకు చిన్నప్పుడు ఉన్న మంచి ఆలోచన ఆసక్తిని మళ్ళీ గుర్తు చేశాడు. ఏంటంటే నేను తప్పకుండా ఊళ్ళలోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, అక్కడ మరి బీదవాళ్ళైన మరి వాళ్ళకి సహాయం చేయాలి, తర్వాత మరి వాళ్ళకి తప్పకుండా వాక్యం బోధించాలి అని ఆలోచన దేవుడు మళ్ళీ నాకు గుర్తు చేశాడు. ఆ టైంలో హైదరాబాద్ ఉంటే ఆ పనులు కావట్లేదు కాదు, జన్మ పోతే అసలు కాదు ఇంకా, కాబట్టి వరంగల్ పోతేనేమో ఇంకా వీలుపడకపోతేమో కానీ అనుకున్న పరిస్థితుల సూర్యకోట నుంచి మరి ఒక వ్యక్తి వచ్చేసి అయితే అక్కడ బాగుంటుంది రండి అన్నప్పుడు దేవుడు యొక్క మనసు గమనించా నేను అవును పోతే మనిషి చెప్పేసి, ఎందుకంటే సూర్యపేట టౌన్ ఉన్నప్పుడు ఇప్పుడు జిల్లా అయింది కానీ ఇప్పుడు టౌన్ ఉండే అక్కడ తండాలు అవి చాలా ఉన్నాయి, సో ఇక్కడ కూడా మంచిది అని చెప్పేసి నేను గమనించి ప్రభు దగ్గర ఆ యొక్క సమాధానం పొంది నేను సూర్యపేటకు 1995 లోపల September 15 రోజు ఇక్కడ డివైన్ టచ్ హాస్టల్ దేవుడే స్వస్థపరుస్తాడు అన్న భావంతో దేవుడు ఇచ్చిన పేరు పెట్టుకొని అక్కడ ఇక్కడ సూర్యపేటలో మరి ప్రాక్టీస్ చేస్తున్నా చూడారా. మరి అక్కడ వచ్చిన కొద్ది కాలంలోనే సూర్యపేటకు వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే దేవుని యొక్క కనికరము దేవుని దయ బట్టి కొద్ది సమయంలోనే అంటే బహా అంటే 2-3 వారాల్లోనే నేను అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న టాప్ డాక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాను. ఎందుకంటే అక్కడ ఏదైతే ఇంత ముందు డాక్టర్లు మాకు రెఫరల్ ప్లేస్ అంత ఖమ్మం లేకపోతే హైదరాబాద్ ఉండేది, అలాగే పంపిస్తున్నప్పుడు మరి అట్లాంటి కేసును తీసుకొని రాత్రంతా వాళ్ళతో కూర్చొని మరి కబీర్ వాక్యం బోధిస్తూ మరి నా రూమ్ పైన హాస్టల్ పైన నా రూమ్ ఉండేది అలా గోదాడుతూ ప్రభు దగ్గర మరి వాళ్ళు స్వస్థత పొందేటట్టుగా నేను పొందినట్లుగా ప్రభు సహాయం చేయాలి. అలాగా మరి ఏ కేసు కూడా హైదరాబాద్ బోధించకుండా చేశాను కాబట్టి మరి ఆ తీరు గుట్టినా పాము గుట్టినా తర్వాత ఈ పాజిన్ తీసుకొని హోమర్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని పెట్టుకొని చిన్న సదుపాయాలతోనే ఇంత పెద్ద అన్ని ఏ క్రితం సరి లేవు పెట్టుకొని దేవుడు చిన్న కంచెం బట్టి మరి వాళ్ళకు వైద్య సపోర్ట్ చేసినప్పుడు చాలా మంది రికవర్ అయిపోయినారు. చాలా మందికి మరి స్వస్థపరచబడి వెళ్ళిపోయారు. సో సోదరు గమనించండి, ఈలాగా దేవుడు నన్ను అక్కడ గణపరిచాడు. నిజానికి మరి సూర్యపేటకి పోతున్నప్పుడు మరి అప్పుడు మా అమ్మాయిలు చెప్పారు అనమాట, నేను సూర్యపేట పోతున్నాను ఒక ప్యాక్ చేశాను అంటే ఎవరు ఒప్పుకోలేదు, అక్కడ ఎవరున్నారు మీకు మన బంధువులే లేరు అసలు అక్కడ వెళ్ళిపోతుంది ఇంత కష్టం కదా నేను ఇక్కడ పెళ్ళిలో కాదు కదా మీకు అన్నప్పుడు నేను తల్లి ప్రభు చెప్పారు వెళ్తానప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడు నాకు మంచి వాగ్దానం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు. సో ఆదికాండము 12:2 ప్రకారంగా ఏవో నన్ను దీవించదను మరి నామను గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి ప్రభు చెప్పారన్నా నేను వెళ్తాను. ఇంకా వాగ్దానం కవిచారు నాకు అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఏమి అడ్డుకుతాను ఇంకా. సో అలాగా వాగ్దానం వచ్చాను కాబట్టి వాగ్దాన ప్రకారంగానే దేవుడు మరి సూర్యపేటలో నా పేరు ఎంతో కనపరిచాడు. ఇక్కడికి మరి కొంతమందికి నా పేరు చాలా యాభై 50 కి 60 కిలోమీటర్ వరకు నా పేరు దేవుడు కనపరిచినాడు. నేను చాలాసార్లు చూస్తుంటాను అనమాట, నేను వాళ్ళు ఒక హోటల్కి వెళ్తాను టీ వెళ్తాను అనుకోండి, అక్కడ నన్ను గుర్తుపాటు కానీ వాళ్ళకి నా పేరు తెలుసు. ఊరికి అడుగుతాను అయ్యా నిజమో తెలుసా అంటే నా గురించి చాలా ఇబ్బంది వాళ్ళు, నేను వాళ్ళకి తెలియదు. అలాగే దేవుడు నా పేరుని కనపరిచాడు, మరి మరి నన్ను ఎంతగానో రక్షించాడు. అక్కడ ఉన్న పరిస్థితి లోపల మరి చాలా పేషన్ వచ్చినప్పుడు వాళ్ళ వాక్యం ఇస్తా ఉంటే నేను కొంతమంది విని తప్పకుండా ప్రభు యొక్క వాక్యం అంకరించి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు హాస్టల్కి మా దగ్గర ఒక ఊరు ఉంది కొమ్మాలని, ఆ కొమ్మాల నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఆయనకి కిడ్నీ స్టోన్స్ ఉంది, బాగా బాధపడుతున్నాడు అనమాట. ఆ టైం లోపల ఆయనతో నేను మాట్లాడాను, ప్రభు వాక్యం చెప్పాను, 2 డేస్ 3 డేస్ అడ్మిట్ చేసుకున్నాను. మళ్ళీ పొద్దున సాయంత్రం ఆయన వార్డులో ఉన్నారు కాబట్టి ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయనకి వాక్యం ఇచ్చడం, మరి రక్షణ సువార్త ప్రయోజనం చేస్తూ ఉన్న పరిస్థితి లోపల మరి 3rd రోజు మరి దేవుడి కృపను బట్టేసి ఆయన కిడ్నీ స్టోన్స్ అని కూడాను మూతలు పడిపోయి దానికి ఆయన ప్రభుని హత్తుకున్నాడు, ప్రభు మాట విశ్వించాడు, దర్శించుకున్నాడు. ఆయన వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కూడా వాళ్ళది మరి షెపర్డ్ కమ్యూనిటీ కాబట్టి ఆయన వెళ్ళి ఆ కొత్తని చదువుకుంటూ అక్కడ వాళ్ళకున్న బంధువులకు ప్రభు ఆ బంధువులు కొంతమంది నమ్ముకున్నారు. అలాగే ఒక గుంపు ఏర్పడిన తర్వాత సండే వాళ్ళు సూర్యపేటకి వచ్చేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా మా ఇంతమంది ఉన్నాము, మాకు రావడం కష్టమవుతుంది అన్నప్పుడు మేము మీరు అన్నప్పుడు మేము వెళ్ళారనమాట. ఇంకా అప్పటి నుంచి ఒక సంఘంలో మరి ఒక సహోదరిగా వారికి వాక్య పరిధి చేస్తూ అలాగా దాదాపు 25 ఏళ్ళ నుంచి అక్కడ చిన్న చిన్న సంఘం ఏర్పడింది, చిన్న హాల్ కట్టుకొని అక్కడ దేవుని ఆరాధిస్తున్నాం. అది మొదటి సంఘంగా మరి హాస్టల్ నుంచి దేవుడికి ఉపయోగించి అది స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి చదువులారా దాని తర్వాత మరి వేరే ఇక పక్కన అరవపల్లి జాజేడిగూడెం అక్కడ కూడా ఒక గుంపు ప్రభు వచ్చాడు. అక్కడ కూడా మరి అక్కడ పోయి వాక్య పరిధి కోసం ప్రభు సహాయం చేశాడు. అట్లాగే ఇంకక్కడ ఈ దురాజపల్లి దగ్గర తిమ్మాపురం ఒక ఊరుంది, అక్కడ కూడా దేవుడు మరి ఒక చిన్న మందను ఏర్పరచుకొని అక్కడ కూడాను అక్కడికి పోవడానికి ప్రభుకు ఉపయోగిస్తున్నారు నాకు. ఇలాగ చదువులారా మరి దేవుడు మరి అప్పుడు విధంగా నా పని భారాన్ని నా డాక్టర్ని డాక్టర్గా కావాలన్న ఆశను దీవించాడు, వాక్యానికి బలపరిచాడు. అసలు ఫెయిల్ అయ్యే పరిస్థితిలోంచి నా దేవుడు వాక్యం ఇచ్చి నన్ను ధైర్యపరిచి నాకు రక్షణ ఇచ్చి ఎలాగ తీసుకుపోతున్నాడో అవన్నీ కూడాను నేను ఇంకా ధ్యానిస్తూ బలపడుతూ వచ్చిన పరిస్థితిలో సంఘాలు ఇచ్చాడు దేవుడు. ఇంకా అందరు కూడాను అంతకుముందు విశ్వాసం కావాలంటాను మరి హాస్పిటల్లో రక్షించబడి వాక్యంని ఒక గుంపుగా ఏర్పడి మరి ప్రభు కోసమని ఒక మందగా ఒక సంఘంగా ఏర్పరచబడే వాళ్ళు అంటాను. అట్లాగే మరి నా ఇంట్లో కూడాను మరి దేవుడు ఉపయోగించాడు. ఇక్కడ చాలా మంది మా ఇంటికి ప్రతి దేశవారం రోజు పాస్టర్లు లేకపోతే లోకల్గా ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బైబిల్ స్టడీ రూపం ఉన్న కల దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క రాజ్యము ఆ విషయాలు దేవుడు నాకు ఇచ్చింది వాళ్ళకి నేను చెప్పడం కోసం కూడా దేవుడు సాహిత్యం చేయాలి సోదరా. ఇంకా ఏంటంటే మరి ఇక్కడ లోకల్గా సబ్జైలు ఒకటి ఉంది, మరి ఇక్కడ జైలు అధికారులతో వాళ్ళ పేషెంట్కి వచ్చి మరి నన్ను గమనించి వాళ్ళకున్న వాళ్ళతో ఉన్న సంబంధం పెట్టేసి నాకు జైల్లో కూడాను పర్మిషన్ ఇచ్చారు. జైలు అధికారులతో మరి వాళ్ళే నాకు సలహా ఇచ్చి వాళ్ళే నాకు రికమెండ్ చేసి ఒక అడ్వైజరీ పర్సన్గా ఒక మంచి మోరల్ టీచింగ్ చేసేట్టుగా నన్ను వాళ్ళు రికమెండ్ చేశారు. అప్పుడు నాకు జైలు పర్మిషన్ వచ్చింది. దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడాను జైలుకి వెళ్తా ఉన్నాను. కరోనా బట్టి ఈ మధ్య పోవట్లేదు కానీ మరి అనేక మంది అక్కడ ప్రతి శనివారం పూట 3 నుంచి 5 వరకు నా టైం ఇచ్చారు. అనేక మంది అక్కడ సబ్జెక్టులు కాబట్టి కొద్ది కాలం ఉండే నేరస్తులు ఉంటారు కాబట్టి అక్కడ వాక్య పరిచయం కోసమై చిన్న ఎల్సీడీ కొనుక్కున్నాను ఒకటి, చిన్న క్లిప్పింగ్ సువార్త క్లిప్పింగ్ చేసి దాని నుంచి 2 తాటి పడిన తర్వాత చిన్న వాకింగ్ ఇప్పటికు అనేక మంది విధంగా ఏడుస్తూ ప్రభుత్వరించారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ 2 వారాల నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇలాగ సోదరులారా మరి దేవుడు ఈ యొక్క ఏరియాలో మరి విధంగా బలపరిచి వచ్చాడు. అంతేకాకుండా మరి నా యొక్క కుటుంబానికి కూడాను నా పిల్లలు మంచి మంచి చదువులు కలిగి మంచి ర్యాంకులు కలిగి దేవుడు ఆశీర్వాద లోపల వాళ్ళు ధనపరిచే స్థితిలో, తర్వాత మరి ఐఏసీ బ్యాంకు అంటే అది ఓల్డ్ సెకండ్ అని విన్నానమాట, అందులో ప్రభు సీవించారు. మరి ఉస్మానియా హాస్పిటల్ లోపల అది మంచి ఇన్స్టిట్యూట్ కదా, అందులో ప్రభు మరి మా అబ్బాయి కూడా సీవించారు. ఈ విధంగా మరి దేవుడు ఆయన మాట పెట్టి వచ్చేటప్పుడు ఎలాగైతే మరి అధికారము 12 ప్రకారంగా నన్ను దీవిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను అనే మాటలు నా దేవుడు నిజంగా నెరవేర్చాడు. నేను ఒంటరిగా వచ్చాను, మరి వచ్చినప్పుడు చిన్న చిన్న మ్యాట్ కొనుక్కున్నాను 15 రూపాయలు పెట్టుకొని. ఈరోజు దేవుడు అయితే మరి ఆత్మీయంగా అలాగే విశ్వాసపరంగా మరి సేవపరంగా అట్లాగే ఆర్థికంగా కూడాను ఎన్నో తీరులుగా మరి నన్ను దీవించాడు, కుటుంబంగా చేశాడు, మరి ప్రభుత్వ లోపల ఎంతో గుణపరిచాడు. ఎట్లయితే ఇంకా నాకు 2 ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చింది, కానీ ప్రభు అంతమంది రోజులు మాట్లాడి నువ్వు అది అటెండ్ చేయకూడదు, ఐ చూజింగ్ యూ ఫర్ మై సర్వీస్ అని చెప్పాడు. సో దేవుడు తన సేవ కోసం తెలుసుకోవాలని చెప్పేసి నేను ఆయన స్వరం విన్నాను కాబట్టి అంగీకరించకుండా దేవుని సేవలో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ భావంతో ముందుకెళ్తున్నాను సోదరా. మరి ఇలాంటి పరిస్థితి లోపల మరి నాకున్న డాక్టర్గా నేను చూసానంటే చాలా మంది క్రైస్తవ కుటుంబాల లోపల ముఖ్యంగా భర్త భార్య మధ్య లోపల సమాధానం లేవు, మరి పిల్లలు విశ్వాసం చేయట్లేదు, క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ వాళ్ళ లోపల మరి కమ్యూనికేషన్ జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వం భారం పెట్టేసి మరి క్రైస్తవ కుటుంబం విషయంలో ఒక సెమినార్ లాగా మరి నెలకి 2 జూమ్ లో పెట్టుకొని చాలా మంది సహోదరులు దాంట్లో జాయిన్ అవుతారు అలా సేవ కోసమని దేవుడు సహాయిస్తున్నాడు. సో వెళ్ళారా, మరి దయచేసి నా గురించి మరి ఇక్కడ వైద్యునిగా మరి సేవలో ఉంటుండగా మరి దేవుడు నన్ను ఇంకా కాపాడేటట్టుగా, ఇంకా ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఆయన కోసమని ప్రత్యేకంగా ఇంకా సమర్పించుకొని ఇంకా ఎక్కువ సమయము సాయంత్రం పూట హాస్టల్ క్లోజ్ చేసేసి దేవుడు ఇచ్చిన ఆత్మల్ని పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళే నా ఆనందం నా కిరీటము అని కవర్ చేసినట్టుగా మరి వాళ్ళు సంపన్నులు పెరగాలి, ప్రభురాజ్యం లోపల వాళ్ళు ప్రవేశించాలి, దాని విషయంలో ప్రభుత్వ ఆత్మను ఎలా కాపాడాలని చెప్పేసి బాధ్యత కలిగి ముందుకెళ్ళి నిర్ణయించుకున్నాం కుటుంబంలో మేము. కాబట్టి మరి మా కుటుంబం గురించి ఇక్కడ ఉన్న సేవ గురించి దయచేసి మీ సాధన గుర్తు చేసుకోండి, ఇంకా బలపరచబడి అనేక మంది ప్రభులోకి ప్రభురాజ్యంలో రావాల్సి వస్తున్నాయి. దేవుడు నన్ను ఇంకా బలపరిచినట్టుగా దయచేసి సాధన గుర్తు చేసుకోండి. సభల మరి ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి మీ అందరికీ ఉన్నాడు, ముఖ్యంగా సోదరుడు మహేష్ ముఖ్యంగా చాలా చిన్నవాడు మాకంటే, కానీ అది ఇలాగే పరిచయం తర్వాత మూర్తి గారిని పరిచయం చేశారు. వచ్చిన తర్వాత విజయవాడకు వచ్చారు ఫస్ట్ కాన్ఫరెన్స్ కి, యాన్యువల్ కాన్ఫరెన్స్ కి. ఐ వాజ్ సో హ్యాపీ, నేను చాలా బలపరచబడ్డాను. చిన్నవాడు ఎంత అందులో పోలీస్ వ్యవస్థలో ఎంత భయంకర పరిస్థితుల్లో ఎంతగా రోషం కలిగి ఇంతమందికి సాహిస్తూ పురికొచ్చుకున్నాడు అని చెప్పేసి నిజంగా ఎంతో నేను బలపరచబడ్డాను. ఇక్కడ డాక్టర్ల మధ్య అట్లా చేయాలి నేను అని నిజంగా నేను పురుకొని పడ్డాను. ఆ విషయం ధ్యానం చేస్తున్నాను, ప్రార్థిస్తే ప్రభు నడుపుతున్నాను. సో కదా మరి ఇంకా నేను బలపరచబడుతూ మరి అది ఈ సేవలో ముందుకెళ్ళినట్టుగా దయచేసి నా గురించి నా కుటుంబం గురించి కాల్ చేయండి. మీ అందరికీ వందనాలు.
ఉదయకాల సమయంలో మనం వచ్చికొచ్చి సాక్ష్యాన్ని పంచుకున్న సహోదరులు డాక్టర్ విజయమోహన్ గారికి మనం తెలుపుతున్న వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయితే ఆయన గురించి విన్న సాక్ష్యాన్ని బట్టి ఎప్పుడో ఆశపడ్డాను. డాక్టర్ గా మంచి క్లినిక్ ని సూర్యపేటలో ఏర్పాటు చేసి క్లినిక్ లోనే ప్రతి వారం కూడా బైబిల్ తరగతులు హాస్పిటల్ ద్వారా జైలు పరిచర్య, హాస్పిటల్ ద్వారా పేదల పరిచర్య, రోగుల పరిచర్య చేస్తూ ఎంతో ప్రభు కొరకు నిలబడ్డ కుటుంబం అన్న మాట విన్నప్పటి నుంచి చాలా సార్లు మార్నింగ్ కాల సమయంలో మనతో సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ఆహ్వానించాను. మరి ఇంతకాలానికి ప్రభు అవకాశం ఇచ్చారు మన మధ్యకు వచ్చి సవాల్కరమైన తన సాక్ష్యాన్ని, తనకు ప్రభు చేసిన మేలు మాత్రమే కాదు కానీ తాను కృతజ్ఞత కలిగి ఆయన సాక్షి బిడ్డగా ఆయన కొరకు చేస్తున్న పరిచయం కూడా మనం విన్నాం. మరి మనం కూడా అలాంటి మేలులను అనుభవించిన వారమే అయితే మేలు పొందిన తర్వాత మేలు చేసిన దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా, ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డావా అన్నది కీలకమైన ప్రశ్న. మన అంతరంగాన్ని పరిశీలి చేసుకుందాం. విజయమోహన్ గారు కొరకు ప్రార్థించేద్దాం. అలా ఒకసారి శిస్త పేరు పిల్లల పేరు చెప్తే అందరు రాసుకుంటారు.
ఏంటన్నా
సిస్టర్ పేరు, పిల్లల పేరు, అలాగే మీ ప్రార్థన అవసరం చెప్తే అందరూ రాసుకుంటారు.
ఓకే, నా పేరు విజయమోహన్, నా భార్య పేరు సంధ్యామోహన్, మరి మా పాప మహిమ సింధూర, ఆమె ఎంటెక్ ఫైనల్ ఇయర్, ఐఐటి బెంగళూరు ఉంది. బావు పేరు అభిషేక్ ఆశ్రయ్, అభిషేక్ ఆశ్రయ్, తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఉస్మానియా హాస్పిటల్లో చదువుతున్నాడు. ప్రార్థన అవసరాల సోదరులారా, ఇంకా ప్రభు కోసం బలంగా పనిచేయాలి. మరి దేవుడిచ్చిన ఆత్మలు వారే నా ఆనందము, నా కిరీటము అని ప్రభు నాకు చెప్పాడు కాబట్టి మరి వాళ్ళ కోసం భారంగా ఇంకా ప్రభులో ఇంకా నేను తరబిదై ప్రభు నుంచి నేను పొందుకొని నేను మండబడి అనేక మండించాలా అనేది ఆశ కలిగి నేను ముందుకెళ్తున్నాను సోదరా. మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రభుకు సమర్పించుకొని ఎక్కువ భారాన్ని కలిగి మరి సమయాన్ని ఎక్కువగా మరి ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నప్పటికీ బట్ ఎక్కువ సమయం మాత్రం సంఘాలతో విశ్వాసంతో గడిపి వాళ్ళని ప్రభు యొక్క స్వరూపం నుంచి మాట్లాడాల్సిన బాధ్యత వచ్చినట్టుగా నేను గమనించాను. దానిలో కొనసాగేటట్టుగా దయచేసి ప్రార్థించండి.
తప్పకుండా ప్రార్థించేద్దాం. అట్లా తెలంగాణ సహోదరులు మరి మీ అందరి కురుకుంటూ ఉంటుంది. ఎవరైనా తీరుసంటే అన్నం కావడానికి అవకాశం ఉంది. ఈ తెలంగాణ పరిస్థితుల భాగం వల్ల ఒకసారి కలవడానికి కూడా ఆశపడుతూ ఉన్నాం. మీ తెలంగాణ సహోదరులకి ఎవరైనా సరే అందరికి కలవడానికి ప్రయాసిస్తున్నా జ్ఞాపకం చేస్తున్నాం. ఒకరు ప్రార్థించేద్దాం. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రముఖ స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరుల కుటుంబాన్ని బలపరిచినట్లుగా అలాగే మరి ఆయన ఈ సంవత్సరం మరింత బలంగా ప్రభు చేత ప్రభు చేత వాడబడినట్లుగా ఆశ కలిగి ప్రార్థించేద్దాం. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఒకరు ప్రార్థించేయండి. విన్న సాక్ష్యాన్ని బట్టి అన్ని చేస్తాను కాల్సి మీకు ఉంచుకోండి. అన్ని చేస్తాను కాల్సి మీకు ఉంచుకోండి.
సమయంలో నీ కుమారుడు తండ్రి మరి వివేక్ మోహన్ ప్రార్థన చేస్తున్నాను. తన స్థితి ఎక్కడ ఉందో, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడో, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలేంటో ఇది ఈ రోజు సాక్ష్యంగా సమూహముగా మా అందరితో పంచుకోవటానికి మీరు అవకాశం ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును నాయన, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మా మొదటి స్థితి మేము మర్చిపోకూడదని నీ కుమారుడు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి అన్ని విషయాలలో ఈ రోజు దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడో, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించినాడో అనే ఒక ఒక గొప్ప సాక్ష్యాన్ని తండ్రి ఈ రోజు సంఘముతో పంచుకోవడం ప్రేమ బట్టి వర్ణం చేస్తున్నాను తండ్రి. చెప్పినట్టుగా ఆ వాక్యానుసారంగా తండ్రి నీ కుమారుడు ఈరోజు సంఘముతో ఎంతో సాక్ష్యం పెంచుకున్నాడు తండ్రి. మరి ముఖ్యంగా విజయమోహన్ అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి తనకు ఆయుష్ను బలమును శక్తి ఉన్నంత కలం తండ్రి నువ్విచ్చినటువంటి అధికారంను వాడుకొని తండ్రి అనేక మంది ప్రజలను నీ వైపు తిప్పగల ఒక గొప్ప సాధనంగా మరి అన్నయ్యని మీరు వాడుకోమని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా సహోదరుని సంధ్యామోహన్ గారిని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. వారి ఇరువురు కలిసి సేవలకు ముందుకు వెళుతుండగా తండ్రి అయ్యా ఐక్యతతో ఇంకా ముందుకు వెళ్లి బలముగా నీ సేవ చేసే గొప్ప భాగ్యం అనుగ్రహిస్తురమ్మని కూడా విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. పిల్లలు ఇరువురిని తన నీ సన్నిధి కప్పు చెప్తున్నాము తండ్రి. మహిమ గారిని మహిమ పాపం బట్టి అభిషేకం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుల్లో తోడుగా ఉన్నందుకు వందనాలు. 2021లో తండ్రి ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతములు తండ్రి ఆ యవన బిడ్డలు ఇరువురిలో కూడా జరిగిస్తురమ్మని కూడా విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కుటుంబం సన్నిధిలో ప్రభువ అయ్యా మరే కుర్నీలి కుటుంబం వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బహుదాన ధర్మాలు చేస్తూ ఆ సూర్యాపేట పరిసర ప్రాంతాలలో ఈ కుటుంబమును ఒక నక్షత్రం వలె ఒక దేవుని యొక్క తండ్రి కుటుంబం ఎంత ప్రేమతో ఉంటుందో అనేక మందికి సాదృశ్యంగా ఆ కుటుంబం అక్కడ ఉండటకు మీరు కృప చూపిస్తూ రమ్మని ఇంకా వారు పనిచేస్తున్న పోలీ ఆ పనిచేస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ లో కూడా అనేక మందిని నీ కొరకు ఉజ్జీవపరిచే ఒక సాధనంగా మీరు వాడుకోమని ఈ 2021 సంవత్సరంలో ఆ కుటుంబాన్ని నిండైనటువంటి దీవెనలతో ఆశీర్వతో బలపరిచి సేవలు ఇంకను ముందుకు తీసుకువెళ్ళమని ఆ కుటుంబాన్ని నీచితగా చెప్తూ నీ సహాయం కోరుతూ మా ప్రభువు ఒక రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.